ॐ नमो भगवते वासुदेवाय।
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 हरे कृष्ण। जन्माष्टमी ఎన్నిరోజులుంది ఇంకా? ఆరు రోజులు ఉంది. ఈరోజు అయిపోయింది. హరే కృష్ణ. పదో స్కందం నుంచి 2వ అధ్యాయం. గర్భస్థుడగు శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట. ఎవరి గర్భంలో ఉన్నాడు కృష్ణుడు? దేవకి దేవి ఎక్కడుంది? ఏ నగరంలో? మథుర నగరంలో. సో దేవతలు ఎక్కడికి వచ్చారు ప్రార్థన చేయడానికి? కారాగారంలో ప్రకటమయ్యారు. సో 28వ శ్లోకం.
త్వమేక ఏవాస్య సత ప్రసూతి.
త్వమేక ఏవాస్య సత ప్రసూతి.
త్వం సన్నిధానం త్వమనుగ్రహశ్చ.
త్వన్మాయయా సంవృత చేతసత్వాం. మాయయా సంవృత చేతసత్వాం.
పశ్యంతి నానాన విపశ్చితో యే. త్వమేక ఏవాస్య సత ప్రసూతి.
త్వమేక ఏవాస్య
సత ప్రసూతి. స్వం సన్నిధానం త్వమనుగ్రహశ్చ. త్వన్మాయయా సంవృత
చేతసస్త్వాం.
పశ్యంతి నానాన విపశ్చితో
యే.
త్వమేక ఏవాస్య సత ప్రసూతి.
త్వమేక ఏవాస్య
త్వం సన్నిధానం త్వమనుగ్రహశ్చ. త్వన్మాయయా సంవృత చేతసస్త్వాం. పశ్యంతి నానాన విపశ్చితో యే.
ఎక్కడ పెట్టారు?
వన్మాయయా సంవృత
చేతసస్త్వాం.
పశ్యంతి నానాన విపశ్చితో యే.
త్వమేక ఏవాస్య సత ప్రసూతి. స్మృతి మాయయా సంవృత చేతసత్వం
మత జపన్ ఒక్కొక్క రెండు పాయింట్లైనా చెప్పాలి చివరిలో. మీరు కూడా పెద్ద ప్రభువులు నలుగురు, చతుష్ కుమార్ అంటే పెద్ద ప్రభువులు రెండు. ఈ ప్రభు తల ఉంచుకున్నాను ఓ ప్రభు రెండు. ఏమట్లున్నావు హరే కృష్ణ. ప్రతి పదార్థం
త్వం
నీవు ఓ దేవ ఏక అద్వితీయుడవు కనుక నీవే సమస్తము ఏవా నిజముగా అస్య సత దృశ్యమానమగు ఈ జగత్తు యొక్క ప్రసూతి ఆదిమూలము త్వం నీవు సన్నిధానం సమస్తము నశించినప్పుడు అట్టి శక్తి యొక్క సంరక్షణము త్వం నీవు అనుగ్రహచ మరియు పోషకుడవు త్వద్మాయయా నీ మాయచే సంవృత చేతస అట్టి మాయచే బుద్ధి కప్పబడిన వారు త్వాం నిన్ను పశ్యంతి గాంచెదరు నానా పలు రకములుగా నా కాదు విపశ్చిత విద్వాంసులు లేదా భక్తులు ఏ ఎవరైతే. భావం భాష్యం శ్రీల ప్రభుపాద ద్వారా ఓ దేవ ఆది వృక్షముగా గల పలు రూపములలో ప్రకటమయ్యేడు ఈ భౌతిక జగత్తునకు నీవే ఉపాదాన కారణం, దీనికి నీవే పోషకుడు కూడా అయి ఉన్నావు. విలయానంతరం నీయందే సమస్తము పదిలపరుపబడును. నీ మాయచే ఆవరించబడిన వారు ఈ జగత్తు వెనుక నీవు ఉన్నట్లుగా గాంచజాలరు. వారి దృష్టి భక్తుల యొక్క దృష్టి వంటిది కాదు. భాష్యం బ్రహ్మ విష్ణువు శివుడు అనువారు ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టికర్త పోషకుడు లయకారునిగా భావించబడినను వాస్తవమునకు వారు అలా కాదు. యథార్థమేమనగా నానావిధ శక్తులలో ప్రకటమైనటి దేవదేవుడే సమస్తమై ఉన్నాడు. ఏకమైవ అద్వితీయం బ్రహ్మ, రెండవ అస్తిత్వం లేనే లేదు. జీవితం నందలి ఏ పరిస్థితి అందైనను భగవంతుని తెలుసుకొని కాంచగలిగడి స్థితికి అరుదించిన వారే నిజముగా పండితుడు విపశ్చిత్. చూడండి, జీవితం అందరి ఏ పరిస్థితి ఉందైనా భగవంతుని చూడగలిగేవాడు, సుఖము దుఃఖము రెండింటిలోనూ కూడా. ఇక్కడ దేవకి మాతకు కాస్త భయంగా ఉంది, మనమేం భయపడిన అవసరం లేదు, కృష్ణుడు ఉన్నాడు, సర్వము కృష్ణుడి చేతిలోనే ఉంది అనేది ఆశ్వాసం ఇస్తున్నాడు దేవతలు గారు. మరి ఎవరు చూడు, ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి. మహాభక్తులు క్లేశ పరిస్థితులనైనా భగవంతుని యొక్క సన్నిధిని తెలియజేయునదిగా భావించెదరు. మహాభక్తులు క్లేశ పరిస్థితులనైనను భగవంతుని యొక్క సన్నిధిని తెలియజేయనవిగా భావించెదరు. భక్తునికి కష్ట పరిస్థితి ఎదురైనప్పుడు ఈ భౌతిక జగత్ యొక్క కల్మషము నుండి తనను ఉద్ధరించుటకు లేదా పవిత్రుని చేయుటకు భగవంతుడు ఈ కష్టరూపమున అర్థించినట్లుగా కాంచను. కష్టం వచ్చినా కూడా కృష్ణుడే వచ్చాడు కష్టం రూపంలో అనుకుంటాడు. ఎవరు అనుకుంటారు? భక్తులే ఆ విధంగా చూడగలరు. సుఖంలోనూ కృష్ణుని చూస్తారు, దుఃఖంలోనూ కృష్ణునే చూస్తారు. అందుగురించి ఇక్కడ ఏకమేవాద్వితీయం బ్రహ్మ, సర్వం నీవే, ఇంకా వేరే ఏమీ లేదు. ఇక్కడ ఈ భౌతిక జగత్తు నందు ఉన్నప్పుడు అనేకమగు పరిస్థితులు ఎదురొగుచుండును, అందువలన దుఃఖ పరిస్థితులను భక్తుడు భగవంతుని యొక్క మరొక రూపముగా చూసును. తత్తేను కంపాం సుసమీక్షమాన, అందువలన భక్తుడు దుఃఖమును గొప్ప భగవద్ అనుగ్రహముగా భావించును. దుఃఖమును గొప్ప వరముగా భావిస్తారు. సో మనం ఏం కోరుకోవాలి? మరి వరాలు కోరుకోవాలి కదా భగవంతుడి దగ్గరికి వెళ్ళి. ఏం వరం కోరుకోవాలి? హరే కృష్ణ, విన్నట్లేదు. భక్తుడు దుఃఖమును గొప్ప వరంగా భావించును. కాబట్టి ఏ వరం అడగాలి? ఏం వరం అడగాలి? దానిచే తాను అని కుంతిమారాన్ని కాదు మనం అడగాలి. కుంతిమారాన్ని చేసింది భాష్యం మన కోసం ఉండేది, కుంతిమారాని కోసం కాదు. దానిచే తాను కల్మషం నుండి పవిత్రుడు అగుచున్నట్లుగా అతడు తెలుసుకొనను. తేషామహం సముద్ధార్థ మృత్యు సంసార సాగరా, భగవద్గీత 12:7. కష్టం కలుగుట అన్నది మృత్యు సంసారమని పిలువబడు భౌతిక జగత్తు నుండి భక్తుని ఉద్ధరించుటకు ఉద్దేశించబడిన విరుద్ధ పద్ధతి అయి ఉన్నది. శరణాగతుడగు జీవుని జన్మ మృత్యు పరంపర నుండి కాపాడుటకు భగవానుడు కొద్దిపాటి కష్టము నసగి అతనిని కల్మషరహితుని కావించను. అభక్తుడు దీనిని తెలుసుకోలేడు, కానీ పండితుడు అయిన కారణమున భక్తుడు దీనిని చూడగలుగును. కనుక అభక్తుడు కష్టమునే కష్టముచ్చే కలతకు గురి కాగా భక్తుడు దానిని భగవంతుని యొక్క మరొక రూపముగా చూసును. సర్వం కల్విదం బ్రహ్మ, భగవంతునికి అన్యముగా ఇంకొకరు లేనట్లు భక్తుడు వాస్తవముగా కాంచగలడు. ఏకమేవాద్వితీయం, ఉన్నది ఒక దేవదేవుడే, అతడే వివిధ శక్తులలో ప్రకటమవుతుంది. నిజమైన జ్ఞానం లోపించిన వారే బ్రహ్మ సృష్టికర్త అని, విష్ణువు పోషకుడని, శివుడు లయకారుడని, ఇతర దేవతలు నానా విధములకు కార్యములు నెరవేర్చుటకై ఉద్దేశించబడిదని భావించెదరు. ఆ విధంగా వారు నానా ప్రయోజనములను తయారు చేసుకొని వాటిని తీర్చుకొనుటకు వివిధ దేవతలను ఆరాధించెదరు. కానీ ఆ దేవతలందరూ దేవదేవుని యొక్క వివిధ అంగములనియు ఆ అంగములను విడిగా అర్చింపన అవసరం లేదనియు భక్తుడు ఎరిగి ఉండు. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9:23 ఇలా పలికింది. ఏప్యన్యదేవతా భక్తాయజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజన్ చ విధి పూర్వకం. ఓ కౌంతేయ, మనుషుడు అన్యదేవతలను ఏ అన్య దేవతలకు ఏది అర్పించినను నిజమునకు అది నాకే చెందుచున్నది. కానీ అది నిజమైన అవగాహన లేకుండా అర్పింపబడుచున్నది. దేవతలను అర్చించవలసిన అవసరం లేదు. అది అవిధి. శ్రీకృష్ణ పాదార విందములకు శరణు చొచ్చుట ద్వారా మనుజుడు తన సమస్త విధులను పూర్తి చేసిన వాడగును. పలు దేవతలను అతడు అర్చింపన అవసరం లేదు. త్రిగుణములచే మోహితులైనట్టి మూడులే పలు దేవతలను ఆరాధించగలరు. దేవత ఆరాధనలు ఎవరు చేస్తారు? మూడులను. త్రిభిర్గుణమయ భావేరేవి సర్వమిదం జగత్. సమస్తమునకు నిజమైన మూలం శ్రీకృష్ణ భగవానుడే అనే విషయమును అట్టి మూడులు తెలుసుకోలేరు. మోహితం నాది జానాతి మామెవ్య పరమవ్యయం. భగవంతుని యొక్క వివిధ రూపములచే కలత చెందక మనుజుడు ఆ దేవదేవుని ధ్యానించుచు అర్చించవలెను. మామేకం శరణం రజ. ఇదే జీవితం నందలి మార్గదర్శక సిద్ధాంతం కావాలి. శ్రీ దేవతలు ప్రార్థన చేస్తున్నారు, కృష్ణ నువ్వే అన్నిటికీ మూలము. వృక్షం పోల్చారు. వృక్షం నుంచి రకరకాలు ప్రకటమవుతాయి. ఏం ప్రకటమవుతాయి? కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, కాయలు, పిందెలు. తర్వాత ఆ కొమ్మలు రెమ్మల నుంచి వంట చెరుకు తయారవుతుంది. దాని నుంచి చెక్కలు తయారవుతాయి, ఉడ్డు తయారవుతుంది. ఎన్ని రకాలుగా ఇక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? వృక్షమే. అందుకే ఇక్కడ ఆది వృక్షం అంటే సర్వానికి మూలం నీవే. బ్రహ్మ, విష్ణు, శివ అందరికి కూడా మూలం నీవే. అహం సర్వస్య ప్రభువు, అహం సర్వస్య ప్రభు, అన్నిటికీ మూలం నేనే. ఏ విధంగా అయితే చెట్టు నుంచే ఇవన్నీ కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, ఆకులు, పిందలు, ఇన్ని రకరకాల టేబుల్ కానీ, కబోర్డు కానీ, అంతా ఇదంతా చెట్టు నుంచే. కానీ ఇన్ని రూపాలుగా ప్రకటమైంది. ఇది మేధావులు అర్థం చేసుకోగలరు అని మేధావులు అని ఎవరిని అన్నారు? ఇక్కడ భక్తుల్ని అన్నారు. భక్తుడు అర్థం చేసుకోగలడు. సుఖము దుఃఖము రెండింటిలోనూ నీ హస్తమే ఉందని అర్థం చేసుకోగలడు. భక్తుడు కానివాడు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతుంటాడు, సతమతం అవుతుంటాడు, ఇంకా దిగజారిపోతాడు. భక్తుడైన వాడు కష్టాలు వచ్చినప్పుడు కృష్ణుడే నాకు ఈ కష్టాన్ని కలిగించాడు నన్ను త్వరగా పవిత్రం చేయడం కోసం, నన్ను ఇంకా దగ్గర తీసుకోవడం కోసం, నాలో ఉన్న ప్రేమను ఇంకా పెంచడం కోసం చేశాడు అని చెప్పేసి భగవంతుడికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాడు. అదే కొంతి మహారాణి విపద సంతత శశ్వత్ తత్ర తత్ర జగద్గురో. కృష్ణ కష్టాలన్నీ మాకు ఇవ్వు మళ్ళీ అని. ఏ సాధారణమైన కష్టాలు కదా ఆమె అడిగేది? అసాధారణమైనటువంటి కష్టాలు అంటే మనకు ఆకలి, దప్పిక, ఏదో డబ్బుల సమస్య, అవి కాదు ఆమెది. ఘోరాతి ఘోరమైన సమస్యలు అవన్నీ ఇవ్వు కృష్ణ మళ్ళీ అంటుంది. ఎందుకమ్మా అవి కోరుకుంటున్నావు? భవతో దర్శనం యత్స్యాత్. ఆ కష్టాలు ఉన్నప్పుడు నిన్ను తీవ్రంగా ప్రార్థన చేస్తాము, నువ్వు కూడా మా గురించి ఎక్కువ ఆలోచిస్తావు. దానివల్ల ఏమవుతుంది? అపునర్భవ దర్శనం. మళ్ళీ భౌతిక ప్రపంచంలో పుట్టే అవసరం లేదు కాబట్టి మాకు కష్టాలు ఇచ్చేసి. ఇక్కడ భాష్యంలో రాశారు ప్రభుపాద, నువ్వు కోరుకోకున్నవాడు వస్తాయి. ఇక్కడ కొంతి మారని ఏం చెప్తుంది? కోరుకోమని చెప్తుంది. కానీ ప్రభుపాద అయినా సరే నువ్వు కోరకున్నా వస్తాయి అవి. అందుగురించి తితిక్షవా కారుణిక తృణాదపిస్తు నీచేనా. కష్టాలు వస్తాయి, వచ్చినప్పుడు తలంచుకొని చెప్పం చేసుకో. రానప్పుడు కూడా తలంచుకొని చెప్పం చేసుకోవాలి. ఎప్పుడు నామాన్ని ఆశ్రయించి ఉంటే కష్టాలు వచ్చినప్పుడు రానప్పుడు అవి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడేమి ముఖ్యంగా భక్తులు కష్టాన్ని మరొక వరంగా భావిస్తారని, వరంగా భావిస్తారు. ఏం వరం? భగవంతుడికి శరణాగతి పొందేదానికి ఇది సహాయం చేస్తుంది నాకు అని. ప్రహ్లాద్ మహారాజ్ చూడండి, వాళ్ళ నాన్నను ఎప్పుడు ద్వేషించింది లేదు. వాళ్ళ నాన్న ఎంత శిక్ష వేస్తుంటే అంత ఎక్కువ నారాయణ నామస్మరణ చేస్తున్నాడు. నందమహారాజు మథుర నుంచి బృందావనకి వెళ్ళేటప్పుడు వసుదేవుడు చెప్తాడు ఏదో ఉత్పాతం జరగబోతుంది అని. జరగబోతుంది నా చిన్న బిడ్డకి ఏమవుతుందో అని విష్ణువుని స్మరించుకుంటున్నాడు. అంటే ఆ విధంగా భక్తులకి వచ్చేటువంటి ఆపదలు ఆపదలు కాదు, అవి వాస్తవంగా ఆస్తి. శ్రీల భక్తినాథ్ ఠాకూర్, కృష్ణ నీ సేవలో వచ్చేటువంటి కష్టమంతా నా యొక్క తరగని ఆస్తి, శాశ్వతమైన ఆస్తి, ఎవరు దోచుకోలేని ఆస్తి. కాబట్టి ఆస్తి సంపాదించాలి, తరగని ఆస్తి సంపాదించాలి. అది ఎలా వస్తుంది భౌతిక ప్రపంచంలో? భగవంతుడే అన్ని చోట్ల భగవంతుడి హస్తం ఉందనేది నువ్వు గుర్తించగలిగినప్పుడు, ఎవరే కష్టం కలిగించినా కూడా నీకు ఆ వ్యక్తి వల్ల నాకు కష్టం వచ్చిందనేది రాదు నీకు. కృష్ణుడు ఏదో నన్ను పవిత్రం చేయడానికి చేస్తున్నాడు, దీన్ని కృష్ణ చైతన్యం అంటారు. సుఖం వచ్చినా కృష్ణుడు ఇచ్చాడు నాకు ఈ వరం, దుఃఖం వచ్చినా కూడా కృష్ణుడే కల్పించాడు నన్ను పవిత్రం చేయడం కోసం. అంటే రెండు సందర్భాల్లోనూ కూడా కృష్ణుడే గుర్తున్నాడు, ఇది కృష్ణ చైతన్యం అంటే. అందుగురించి కృష్ణ చైతన్యాన్ని ఏమంటారు, అహైతుకి అప్రతిహత, అహైతుకి అప్రతిహత. ఏది ఆపలేదు నిన్ను, సుఖం ఉన్నప్పుడు బాగా చేశాను చెప్పం, ఇప్పుడు చేయలేకపోతున్నాను, అది భక్తి కాదు, అది కృష్ణ చైతన్యం కాదు. అది అన్నీ బాగుంటే చేస్తాను. కృష్ణ చైతన్యం సుఖే దుఃఖే బోలే నాకు సదా హరి బోలే నాకు. సుఖే దుఃఖే రెండు వస్తాయి, మరి సుఖ దుఃఖాలు ఏంటివి? శరీరానికి సంబంధించినవి. అందుగురించి భక్తుడు ఇది శరీరం అయిపోతుంది, ఇదే చివరిది, అయితే అయిందో లేదో ఒకటి కానీ లేదు, తిట్టే తిట్టరులే, కొడితే కొట్టాలి, ఎందుకు దాని గురించి, ఎందుకు ఎలాగ పోయేది దాని గురించి, ఎందుకు ఇప్పుడు నేను వెళ్ళిపోతున్న వైకుంఠం, ఇది ఒక్కటే ఓర్చుకుంటాను అయిపోతుందిలే. తితిక్ష తితిక్ష ఓర్చుకోవడమే కాదు, ఎవరైతే అతన్ని బాధ పెడతారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాడు, కృష్ణ ఈయనను కూడా వైకుంఠం తీసుకెళ్ళాను, కరుణ చూపించి తన మీద. సో ఇక్కడ ప్రభుపాద మొదటి భాగంలో భాష్యంలో మొదటి భాగంలో శుద్ధ భక్తుడు వాస్తవంగా భక్తుడి భావన ఏంటంటే, కృష్ణుడి యొక్క హస్తాన్ని చూడగలడు అన్ని పరిస్థితుల యందును, సుఖ పరిస్థితి దుఃఖ పరిస్థితి అన్నింటిలోనూ కూడా, అందుగురించి ఆనందంగా ఉంటాడు. అందుగురించి శ్రీల ప్రభుపాద చాలా స్పష్టంగా చెప్పేవారు, చెప్తుంటారు, భక్తుడికి ఏంటి దుఃఖం ఉండడం ఏంటి అంటారు, చక్కెర ఏంది చేదుగా ఉండడం ఏంది, అగ్గి ఏంది చల్లగా ఉండడం ఏంటి, భక్తుడు ఏంటి దుఃఖంలో ఉండడం ఏంటి అని. నాకు బాధగా ఉందండి, నేను భక్తుడిని కాదని అంతే. అందుగురించి భక్తులను కావడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకోవాలి ఎప్పుడైనా. ఏం విరవీగి పోయేదానికి ఏం లేదు మనలో, బుర్ర బాగా వెళ్ళిపోతుంది విరవీగితే, తల పట్టుకొని కూర్చోవాలి. భక్తులం కాదు, భక్తులం కావడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అంతేగాని, నేను ఇంత చదివాను అంత చదివాను నాకు వచ్చు అది వచ్చి నేను ఇంత స్థాయిలో ఉన్నా అంత స్థాయిలో ఉన్నా ఏం స్థాయిలో ఉన్నా. అది ఇక్కడ భాష్యంలో ప్రభుపాద హెచ్చరిస్తున్నారు, శుద్ధ భక్తి చేయాలంటే చాలా అనుకువ కలిగి ఉండాలి, శుద్ధ భక్తులు మాత్రమే భగవంతుని దర్శించగలరు అన్ని చోట్ల. ప్రేమాంజన చురిత భక్తి, దుఃఖంలోనూ ప్రేమ సుఖంలోనూ ప్రేమ రెండింటిలోనూ కూడా. తర్వాత ఏం వివరిస్తున్నారు, దేవతల్ని ఆశ్రయించరు ఎవరు, దేవతల్ని ఎవరు ఆశ్రయిస్తారు, మూఢులు మూర్ఖులు ఆశ్రయిస్తారు అని. ఎందుకన్నారు ఆ విధంగా, ఎందుకంటున్నారు, మూలాన్ని కనుక్కోలేకున్నారు కాబట్టి మూఢులు మూర్ఖులు అని. దానికి ప్రభుపాద మంచి ఉదాహరణ ఇస్తారు, రోడ్డు పైన ట్రాఫిక్ లైట్లు వెలుగుతున్నాయి మూడు, అక్కడ పోలీసు ఉంటాడు ఒకతను, ఆ పోలీసే సర్వస్వం అనుకుంటాడు, తెలియని వ్యక్తి, తెలిసిన వ్యక్తి పోలీసు పైన ఎస్పీ ఉన్నాడు ఒకతను జిల్లా అధికారి అని తెలుసుకుంటాడు, అతను మేధావి అండి. అది ఇక్కడ దేవతలు కూడా ఒకరోజు మరణిస్తారు, వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి, వాళ్ళకు కష్టాలు వస్తే వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలి, మనల్నే. వాళ్ళు విష్ణువుని ఆశ్రయించాలి. అదే తెలివైన వాడు ఏం చేస్తాడు, మిమ్మల్ని ఆశ్రయిస్తే మీకే కష్టాలు ఉన్నాయి, మీరు విష్ణువుని ఆశ్రయించేది, నేను విష్ణువుని ఆశ్రయిస్తాను పోయి. అది ఇక్కడ ఇక్కడ ఈ ప్రార్థన చేస్తున్నది ఎవరు, దేవతలే ప్రార్థన చేస్తున్నారు కృష్ణుడికి, అది గమనించాలి. ఇక్కడ దేవకి మాతకు చెప్తామా, నువ్వేం భయపడిన అవసరం లేదు, మా భయాలను కూడా తొలగించేటువంటి అభయహస్తాలు ఉన్నటువంటి, అభయ చరణాలు ఉన్నటువంటి ఆయన ఉన్నాడు నీ గర్భంలో. నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? ఏం భయం నీకు? సో కాబట్టి మనం కూడా నిరంతరము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ నిరంతరం నామస్మరణ చేసుకుంటూ ఉంటే భయం ఉండదు. కలియుగంలో కృష్ణుడు మన నాలుక మీద ప్రకటం కావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవకి హృదయంలో నుంచి గర్భంలో ప్రకటమయ్యాడు. మన నాలుక మీద ఎప్పుడు 24 గంటలు ప్రతిక్షణం సిద్ధంగానే ఉన్నాడు. మనం స్వీకరించాలి. కాబట్టి ఇక భయం అనేది మన దగ్గరికి రాదు. అది అభ్యాసం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఇక్కడ భగవంతుడు ఎందుకు వస్తాడు? ఇప్పుడు జన్మాష్టమి అంటున్నాం కదా, ఈ దేవతలు దేవకి మాత గర్భంలో ఉండగానే వచ్చారు. అంటే వీళ్ళకి అర్థమైపోయింది రాబోతున్నారు కృష్ణుడు అని. ఎందుకు కృష్ణుడు ఎందుకు వస్తాడు ఇక్కడికి? భగవంతుడు ఇక్కడికి రావడం, ఇక్కడ చేసే లీలలు అవన్నీ ఏంటివి? డ్రామా, నాటకం. జన్మ కర్మచమే, నాకు జన్మ లేదంటున్నాడు భగవంతుడు. మళ్ళీ నాకు జన్మ ఉందంటారు. ఇదేంది ఇది, జన్మ లేదంటావు, జన్మ ఉందంటావు, నీకేం తల పనిచేస్తుందా లేదా? ఈ మెంటల్ మూర్ఖులు అట్లే అంటారు. చూడు, ఒకచోట జన్మ లేదంటే ఒకచోట జన్మ అంటే నువ్వు మూడా మూర్ఖ, నీకు అర్థం కాలేదు అది. ఏవం యో వ్యక్తి తత్వత, అర్థం చేసుకో అంటున్నాడు. అది అది వాక్యం చదవరు. చూడు, ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది. ఇక్కడ ఇట్లా చెప్పాడు, ఇక్కడ ఇట్లా చెప్పాడు. తర్వాత ఉంది, నువ్వు మూడుడివి అర్థం చేసుకో, అవజానంతి మా మూడా, నువ్వు గాడిదే నన్ను అర్థం చేసుకోలేవు అని చెప్పేస్తున్నాడు అక్కడ. అవజానంతి మా మూడు మానుష్యం, మనసు. నేను మానవ రూపంలో వచ్చాను కాబట్టి నేను సాధారణ వ్యక్తిని. సో భగవంతుడు మరి జన్మ లేదు, ఎందుకు ఎందుకు జన్మించినట్లు లీల? ఇదంతా లీల అంటారు. లీల అంటే ఆట. ఆట ఎందుకు ఆడతారు? ఆనందం కొరకు ఆడతారు. ఇప్పుడు డ్రామాలో, నాటికలో ఒక అతను దొంగగా డ్రామా వేశాడు. వాస్తవానికి అతను మంచి ఉన్నత సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తి, కానీ ఆ డ్రామా వరకు దొంగగా పాత్ర పోషించాడు. అది వాస్తవం అది కాదు. కాబట్టి భగవంతుడు జన్మించాడే. శ్రీరాముడు ఏడ్చాడు భార్య కోసం. ఇది డ్రామా అన్నమాట, లీల. ఆనందం కోసం భగవంతుడు చేసేటువంటి లీల. ఇప్పుడు రాజు కూడా కొన్నిసార్లు, రాజని కాదు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా ఏదైనా డ్రామాలు నాటకాల్లో పాల్గొంటారు, ఏదో చిన్న రోల్ చేస్తారు. అంత మాత్రం చేత అతని రోల్ చిన్నది అయిపోయినట్టు పాత్ర జీవితంలో. అతని జీవితం వాస్తవమైన జీవితం అలాగే ఉంటుంది. అది భగవంతుడి యొక్క లీల, భగవంతుని అవతరణ. ఆయనకు లీల ఇది. లీల ఏమిస్తుంది? ఆనందాన్ని ఇస్తుంది. పిల్లలు చూడు, ఆడుతూ ఆటలు ఏమొస్తుంది పిల్లలకి? ఆనందం. కాబట్టి ఎప్పుడు ఆడుకోవాలండి. కానీ మనం, మన జన్మ ఏంటి? కర్మ చేసుకొని కష్టాలు అనుభవించడానికి వచ్చాము ఇక్కడ. కష్టాలు ఏంటి? కొన్నిసార్లు సుఖం కూడా ఉంటుంది. తాత్కాలిక సుఖం, నామం మాత్ర సుఖం ఉంటుంది. అయితే మనం చేసుకున్నటువంటి భగవంతుడు ఏంటి? స్వేచ్ఛ, స్వరాట్, స్వతంత్రుడు. ఆయన ఖచ్చితంగా ఇలానే రావాలి అని ఏం లేదు. ఈ కారణం వల్ల వచ్చాడని ఏం లేదు. లీలా పురుషోత్తం అంటారు. లీల చేయడానికి వస్తాడు, ఆడుకోవడానికి వస్తాడు. అయితే మనము తనులు తిండానికి వస్తాం. అది భగవంతుడి అవతరణకు మనకు వ్యత్యాసం. తనులో తినేటప్పుడు ఒక దెబ్బకు ఇంకొక దెబ్బకు మధ్య కొన్ని క్షణాలు విరామం ఉంటుంది. అది ఆనందం అనుకొని గడుపుతుంటాం మనం. సో ఈ మనకు ఉన్నటువంటి సుఖము దుఃఖము ఏం కారణం? మనం చేసుకున్నటువంటి కర్మానుసారం జన్మం అన్నది. కాబట్టి ఏమొస్తాయి దాంట్లో? సుఖము దుఃఖము రెండు. పుణ్యం చేస్తుంటే సుఖపడతావు, పాపం చేస్తుంటే దుఃఖం అనుభవిస్తాం. అయితే ఇది సుఖము కానీ దుఃఖము కానీ దేని ఫలితం మనది? మన యొక్క కర్మ ఫలితం. సుఖం వచ్చినప్పుడు ఆనందంగా ఆహ్వానిస్తాం, దుఃఖం వచ్చినప్పుడు వద్దంటాం. కానీ అది నేను వీడని నీడని నేనని వచ్చి ఆలింగనం చేసుకుంటుంది. వద్దు అంటే కూడా వచ్చి ఆలింగనం చేసుకుంటుంది. అంటే ఒకటి కొన్నప్పుడు ఒకటి దాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. అది ఇది తీసుకుంటే అది వచ్చేస్తుంది అంతే. అయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడు, మనకు ప్రేమించే తండ్రి కాబట్టి ఏం చెప్తున్నాడు, నీకు మంచి సుఖం కలిగినప్పుడు స్వీకరిస్తున్నావు కదా, దుఃఖం కలిగినప్పుడు బాధపడుతున్నావు కదా, నీ దుఃఖం నేను తీసేస్తా. ఏది అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నీ పాపకర్మల ఫలితం నీకు కష్టాలను కలిగిస్తుంది, నేను తీసేస్తా దాన్ని, నాకు శరణాగతి పొందు. సుఖమే మంచి మంచి జరగాలనే కోరుకుంటాము, కానీ అది అన్ని వేళలో కుదరదు. భాష్యంలో రాశారు ప్రభుపది, భౌతిక ప్రపంచమే అలాంటిది, ఏదో ఒక ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. ఎలా అధిగమిస్తావు, కృష్ణుడికి శరణాగతి పొందాలి, అర్పించుకొని నిన్ను అర్పించుకో పూర్తిగా కృష్ణుడికి అని. సో ఇక్కడ సరే, ఇక్కడ భగవంతుని అవతరణ కదా, అవతరణ దేనికోసం, ధర్మ సంస్థాపన కోసం. యదా యదా హి ధర్మస్ గ్లాని, ధర్మ గ్లాని, గ్లాని అంటే హాని, ధర్మానికి హాని కలిగినప్పుడు. ధర్మం అంటే ఏంటి, చట్టం, లా అండ్ ఆర్డర్, లా శాసనం, ప్రభుత్వం చేసిన శాసనంలో ఏదన్నా శాసనం యొక్క అనుసరణలో ఏదన్నా లోపం కలిగినప్పుడు ఏమవుతుంది, సమాజంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయి. ఇక్కడ ధర్మం, ధర్మం గ్లాని, ఈ లాని ఇది చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు పరిపాలన కుంటుపడుతుంది, ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతుంది. మరి ఇక్కడ భగవంతుడు చేసిన చట్టాన్ని ఏమంటారు, ధర్మం అంటారు. భగవంతుడు చెప్పినటువంటి సూచనలు నియమాలనే ధర్మం అంటారు. లా గివెన్ బై గాడ్, అది ధర్మ అంటే భగవంతుడు ఇచ్చిన ధర్మం, దాన్నే రిలీజియన్ అంటారు, ధర్మం అంటారు. మతం అనేది వేరే కోణంలో వాడతారు. అయితే ఇక్కడ భగవంతుడు సరే ధర్మం అనేది విషయము చాలా విస్తారంగా వాడుతుంటారు. ఆధ్యాత్మికం ఏమని చెప్పేసి ఈ పదాన్ని విచ్చలవిడిగా వాడతారు ప్రతి చోట. ఆధ్యాత్మికమే కాదు, భౌతికమైన వాళ్ళు కూడా, దొంగ కూడా నా ధర్మం అని ఆయన దొంగతనం చేసుకుంటుంటాడు. వెళ్ళి రౌడీ గుండా కత్తి తీసుకొని అంటే పడుతుంటాడు, నా ధర్మం ఇది అని చెప్పి. ఏమా ధర్మం అనే పదము అన్ని చోట్ల వాడుతున్నారు ఇప్పుడు అంటున్నా. నలుగురు కలిసి బ్యాంకు దోపిడీ చేసుకున్నారు, ధర్మబద్ధంగా పంచుకుందాం ఇది అంటారు. సొమ్మే అధర్మంది, ధర్మబద్ధం. ఈ ధర్మం అనే పదము ఎంత విచ్చలవిడిగా వాడుతున్నారు. అంత నాది హిందూ ధర్మం, ఈయనది ముస్లిం ధర్మం, ఆయన క్రిస్టియన్ ధర్మం, ఈయన బుద్ధ ధర్మం, ఈయన దొంగతనం ధర్మం, ఆయనది ధర్మం, మాంసం తినేది నా ధర్మం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సరైనటువంటి అవగాహన లేదు. పుస్తకాలు ఉన్నాయి, ధర్మాన్ని గురించి బోధించే పుస్తకాలు ఉన్నాయి, కానీ వాటిని గురించి బోధించే అధ్యాపకులు లేరు. ప్రామాణిక అంటే బొనఫైడ్ టీచర్స్ అని, ఆథరైజ్డ్ టీచర్స్ లేరు. భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, ఒకవేళ ఖురానే తీసుకోండి, బైబిలే తీసుకోండి, వాటిల్లో అంత ఇంత ఉంది ధర్మం అనేది, కానీ బోధించే వాళ్ళు లేరు. ఈరోజు హిందువులు ఎవరు హిందూ ధర్మం పాటిస్తున్నారు? ధర్మం ఒకటే, హిందూ ధర్మము ముస్లిం ధర్మం వేరే వేరేం లేదు. హిందువుకు ముస్లింకు సూర్యుడు వేరు వేరు అయినప్పుడు ధర్మం వేరే అవుతుంది. సూర్యుడు ఒకటే, చంద్రుడు ఒకటే, మెడిసిన్ ఒకటే అయినప్పుడు ధర్మం వేరే ఎలా అవుతుంది? అన్నీ ఒకటే అయినప్పుడు ఇదొకటి వేరే ఎలా అవుతుంది? అది మూడులు మూర్ఖులు ఆలోచిస్తారు. నా ధర్మం నాది, నీ ధర్మం, ధర్మం ఒకటే అని. అయితే ఇక్కడ ధర్మం అంటే ఏంటి? భగవంతుడు ఇచ్చిన నియమం, దాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రాలు ఇచ్చారు, వాటిని బోధించేటువంటి ప్రామాణికమైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఈ గొడవలు వస్తున్నాయి. ముస్లిము హిందూ గొడవ, హిందూ క్రిస్టియన్ గొడవ, ఇవన్నీ సరిగా అవగాహన లేనటువంటి కారణంగా. కాబట్టి శ్రీల ప్రభుపాద దగ్గరికి వచ్చినటువంటి ముస్లిం, క్రిస్టియన్, హిందూ అందరూ కలిసి ఎందుకున్నారు? ప్రభుపాద ప్రామాణికమైనటువంటి మంచి అవగాహన, అత్యున్నత అవగాహన ఉన్నటువంటి ఆచార్య గురువు కాబట్టి. కాబట్టి ఇస్కాన్లో వాళ్ళు ఎవరిని, ముస్లిం, క్రిస్టియన్, హిందూ ఎవరిని ద్వేషించరు, అందరినీ ఆహ్వానిస్తారు, అందరినీ ఆలింగనం చేసుకుంటారు, అందరితో మాట్లాడతారు. ఇది ప్రామాణికమైనటువంటి బోధకుడు నీకు దొరికితే వచ్చేటువంటి ఫలితం. తర్వాత ధర్మం విషయానికి వస్తే ధర్మము రెండు కోణాల్లో చూడవచ్చు. ఒకటి నైమిత్తిక ధర్మం అంటారు, ఇంకొకటి నిత్య ధర్మం అంటారు. నైమిత్తిక ధర్మం అంటే ఇప్పుడు ధర్మ సంస్థాపన కొరకు నేను వస్తానని చెప్తున్నారు కృష్ణుడు. ఏ ధర్మ ఇప్పుడు నైమిత్తిక ధర్మం అంటే నిమిత్త మాత్రం అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నంత వరకు కొన్ని అవసరం ఉంటాయి మనకు, నిద్ర ఆహారము మైథున సుఖము అవి ఇవి కొన్ని ఉంటాయి సమాజంలో శరీరాన్నితో భావన ఉన్నంత వరకు లేదా శరీరంలో ఉన్నంత వరకు కొన్ని అయితే ఉంటాయి. దానికి కూడా ఒక పద్ధతి పాటించాల్సి ఉంటుంది, నీ ఇష్టం వచ్చినట్టు చేసేదానికి లేదు. నీకు మైథునం సెక్స్ కోరిక ఉంది, ఇష్టం వచ్చినట్టు వెళ్ళేదానికి లేదు. నువ్వు నీకు ఆహారం సంపాదించుకో ఆకలి వేస్తుంది, ఇష్టం వచ్చినట్టు తినేదానికి లేదు, ఎక్కడ పడితే అక్కడ తీసుకొని నువ్వు ఒక పద్ధతి ప్రకారం జీవించాలి. ధన సముపార్జన దోచుకోవడానికి లేదు నువ్వు వెళ్ళి, ఇది కూడా ఒక నియమం అంటూ ఉంటుంది. దీన్ని నైమిత్తిక ధర్మం అంటారు, నిమిత్త ధర్మం తాత్కాలికంగా. ఈ నిమిత్త ధర్మం ఏం చేస్తుంది, సమాజంలో శాంతిని నెలకొల్పుతుంది. ధన సముపార్జనే కావచ్చు, మైథున సుఖమే కావచ్చు, నీకు ఆకలి తెరుచుకోవడం మీద ఏదో తినాలనిపిస్తుంది, ఒక నియమము పద్ధతి పాటించినప్పుడు అందరూ సుఖంగా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ధర్మం యొక్క మొట్టమొదటి అంశం ఏంటంటే నువ్వు ప్రశాంతంగా ఉండే విధంగా చేస్తుంది. అందుగురించి భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మరి ధర్మం యొక్క ఉన్నత కోణం ఏంటంటే ఆనందం. ప్రశాంతత ఏంటంటే కష్టాలు రాకుండా, అశాంతి కలగకుండా, అంతటితో ఆగిపోదు. ధర్మం యొక్క ఉన్నతమైన అర్థం ఏంటంటే ఆనందం. ప్రతి ఒక్కరు ప్రతి జీవుడి యొక్క కోరిక ఏంటి, ఆనందమే ఆనందం. ఫుల్ స్టాప్ కామా లేని ఆనందం కోరుకుంటారు, స్పీడ్ బ్రేకర్ లేనటువంటి స్పీడ్తో వేగం అంత ఆనందం కోరుకుంటారు. ఇది సనాతన ధర్మం, జీవుడి యొక్క అసలైనటువంటి స్వభావం. ఆనందం ఎలా వస్తుంది, ప్రేమ ఉంటేనే ఆనందం వచ్చేది, ప్రేమ లేకుండా ఆనందం రాదు. ద్వేషం ఉంటే వస్తుందా ఆనందం, అసూయ ఉంటే వస్తుందా, ప్రేమ ఉంటేనే ఆనందం వచ్చేది. కాబట్టి జీవుడు యొక్క సహజ లక్షణం ఏంటి, ఆనందం. మరి అది రావాలంటే ఏం చేయాలి, జీవుడు దేవుడిని ప్రేమించాలి. ఇది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని పట్టుకొని ఈరోజు ఆ ధర్మం హిందూ ధర్మం అది ఇది అని అది దాన్ని భ్రష్టు పట్టించారు అన్నమాట. దేవుణ్ణి ప్రేమించేది ఏ ధర్మం, ఇది నిత్య ధర్మమా నిమిత్త ధర్మమా? నిత్య ధర్మం. జీవుడు నిత్యుడు, దేవుడు నిత్యుడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం నిత్యం, దాంట్లోంచి వచ్చే ఆనందం నిత్యం. ఇది సనాతన ధర్మం. కాబట్టి ధర్మ సంస్థాపన కొరకు భగవంతుడు అవతరిస్తున్నాడంటే రెండు, నిమిత్త ధర్మం నిత్య ధర్మం. కానీ నిమిత్త ధర్మం నిమిత్త అనే పేర్లోనే ఉంది, కొంతకాలమే ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. ఈ నిమిత్త ధర్మం లేకుండా నువ్వు నిత్య ధర్మానికి రాలేవు. ఎందుకంటే దేహభావంలో ఉన్నావు, దేహభావం నుంచి క్రమక్రమంగా బయటపడాలంటే నీ ఆహార నిద్ర వీటికి సంబంధించినవి ఒక రెగ్యులేటర్ క్రమబద్ధీకరణ చేసుకుంటూ రావాలి. మనకు అదే ఆచారాలు ఇచ్చే నియమాలు శాస్త్రాల్లో ఉన్నవి. ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్కు కష్టం ఉల్లంఘించడం జరుగుతుంది, చట్టం ఉల్లంఘించడం జరుగుతుందో, కొన్నిసార్లు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి స్వయం జోక్యం చేసుకుంటారు. జోక్యం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో తీవ్రంగా వాళ్ళని తీవ్రంగా శిక్షిస్తారు. అదేవిధంగా భగవంతుడు ఏంటి దుష్ట సంహారం, దుష్ట అంటే ఎవరు, భగవంతుడు పెట్టిన చట్టాన్ని ఉల్లంఘించేవాడు దుష్ట. నేరస్తుడు అంటే ఎవడు, ప్రభుత్వం పెట్టిన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు అందుగురించి నేరస్తుడు అంటారు. నేరస్తుడిని శిక్షిస్తాడు రాజు. అట్లా భగవంతుడు వచ్చినప్పుడు దుష్ట సంహారం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. భక్తుల అభక్తులు కాని వాళ్ళను, అది ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తుల మీద కఠిన చర్య తీసుకుంటాడు రాజు చట్టం ఉల్లంఘించబడినప్పుడు. ఎప్పుడైతే రాజు కఠిన చర్య తీసుకుంటాడో అదే సమయంలో ఏమవుతుంది, చట్టాన్ని బాగా అనుసరించేటువంటి పౌరులు ఉన్నారు కదా చెప్పేసి రాజుకు చాలా ధన్యవాదాలు చెప్తారు. చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆ రాజుకు ఈ ఈ చక్కటి పౌరులు ఉన్నారే నియమాలు పాటించే వాళ్ళ మధ్య సంబంధం ఏమవుతుంది, ఆహ్లాదకరంగా ఉంటుందా ఉండదా? ఆనందానికి దారితీస్తుందా తీయదా? దారితీస్తుంది. అది ఇక్కడ సాధువు. సాధువు అంటే భగవంతుడు పెట్టిన నియమాల్ని చక్కగా పాటించేవాడు. సాధువులకు ఆనందం భగవంతుడు వచ్చాడు, ధర్మ సంస్థాపన చేశాడంటే. అయితే ఇక్కడ అసుర సంహారం కోసం భగవంతుడు రావాల్సిన అవసరం ఉందా? అది ప్రధానమైన కార్యం కాదు భగవంతుడిది. వాయుదేవుడు ఉన్నాడు, 2 నిమిషాలు గాలి ఆపేస్తే అయిపోయింది. దుర్గాదేవి ఉంది, ఇంకా శక్తివంతమైంది. మమ్మ మాయ ధురత్తయ్య ఎవరు దాటలేరు. ఒకవేళ వాయుదేవుడిని శాసించగలుగుతావేమో హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు, కానీ దుర్గాదేవిని శాసించలేరు కదా. దుర్గా అనే పేర్లోనే ఉంది, ఎవరు నన్ను తాకలేరు, నన్ను దాటిపోలేరు అని అర్థం. అక్కడ ఎవరు దాటలేరు, అది దుర్గా అంటే. ఘ అంటే గమనం, దు అంటే సాధ్యం కాదు, నన్ను దాటిపోయేది ఎవరికి సాధ్యం కాదు. ఆమె చేతిలో హిరణ్యకశిపుడు కాదు, రావణుడు, ఎవరు ఏం చేయలేరు. కాబట్టి భగవంతుడు రావాల్సిన అవసరం లేదు సంహారానికి. అది ఒక సైడ్ బిజినెస్ అంటారు, పనిలో పని అంటారే. అసలైన పని ఏంటి భగవంతుడు వచ్చేది? సాధువులకు సంగతి ఇవ్వడం కోసం వస్తాడు. సాధువులు రక్షించబడుతూనే ఉన్నారు నామం చెప్పడం ద్వారా, ఆయన చింతన చేయడం ద్వారా. ఇంక రక్షించేది ఎక్కడా? వాళ్ళకు విరహ బాధలో ఉంటారు. నా స్వామి ఎక్కడున్నావు, ఏంటి నా స్వామిని చూడాలి, నా స్వామిని చూడాలి, నా స్వామి. ఈ వాళ్ళకి విరహ వేదన తగ్గించడం కోసం వస్తాడు. అంతేగాని వాళ్ళ వేదన ఏంటి? భౌతికమైన వేదన కాదు. ప్రహ్లాద్ మహారాజు నామం చెప్తూ ముందే రక్షించబడుతూనే ఉన్నాడు కదా. నరసింహస్వామి వచ్చిన తర్వాత రక్షించబడ్డా? నరసింహస్వామి యొక్క నామం చెబుతూనే రక్షించబడుతూనే ఉన్నాడు. నామానికి భగవంతుడి వ్యత్యాసం లేదు, కానీ నామం ఏం చేస్తుంది? క్రమక్రమంగా రూపాన్ని ప్రకటన చేస్తుంది. అది తహతహలాడుతుంటాడు భగవంతుడు. భగవంతుడు భక్తుడు, భక్తుడి యొక్క తపన భౌతికం కాదు, ఆధ్యాత్మికం. అది తీర్చడం కోసం భగవంతుడు వస్తాడు. ఇది అవతారం యొక్క ముఖ్య లక్ష్యం, భక్తుల సాంగత్యం. భక్తుల సాంగత్యంలో తను ఆడుకోవడానికి వస్తాడు, ఆనందించడానికి వస్తాడు. వచ్చినప్పుడు పనిలో పని, ఎవరో అసురులు ఉంటే చంపకేసి ఒక దెబ్బ అటుకోట వెళ్ళిపోతుంటారు. ఆ దెబ్బకే వాళ్ళు పడిపోతుంటారు. ఇది భగవంతుడు సాంగత్యం, భక్తులకు సాంగత్యం ఇవ్వడానికి వస్తాడు. మరి కొన్నిసార్లు అసురులు వైకుంఠం నుంచి వస్తారు ఇక్కడికి లీల చేయడానికి, జయ విజయ లాంటి వాళ్ళు. వచ్చినప్పుడు దేవతలు ఏం చేయలేరు వాళ్ళని. అప్పుడు స్వయం కృష్ణుడు రావాల్సి వస్తుంది వాళ్ళని సంహరించడానికి. ఇదేంటి అక్కడ డ్రామా? అది వైకుంఠం నుంచి వచ్చిన వాళ్ళని దేవతలు కూడా ఏం చేయలేరు, ఇంకా శివుడు కూడా ఏం చేయలేడు. వైకుంఠం నుంచి ఎవరైనా వచ్చారు అనుకో, వాళ్ళని ఏం చేయలేడు బ్రహ్మ శివ వీళ్ళు. వాళ్ళు వచ్చింది భగవంతుడి ఆజ్ఞ మేరకు, భగవంతుడికి ఆనందం కలిగించాలి అని వచ్చారు కదా. కాబట్టి ఆ లీలలో వాళ్ళని ఎవరు చంపాలి? విష్ణునే చంపాలి. కాబట్టి ఆయనే రావాలి. అలాంటి ప్రత్యేకమైన అసురులు ఉన్నప్పుడు దేవతలు ఏం చేయలేరు, భగవంతుడే రావాలి స్వయంగా. సాధారణమైన అసురులు ఉన్నారంటే దుర్గాదేవి, ఎందుకు దేవతలే చూసుకుంటారు. మరి ఇక్కడ మరి భగవంతుడు యొక్క లీలలు రకరకాలు ఉన్నాయి, అనేక లీలలు ఉన్నాయి. భగవంతుడు అనంతుడు, ఆయన లీలలు కూడా అనంతం. నరసింహస్వామి లీల, వామనదేవు లీల, భృగుపతి లీల, ఇవన్నీ వామన లీల ఇవన్నీ ఉన్నాయి. సో ఈ లీలలన్నీ కూడా భగవంతుడు, ఈవెన్ భగవంతుడు మహావిష్ణువు యొక్క ఆయన సృష్టి కూడా లీల ఆయనకి. అయితే భగవంతుడి యొక్క ఈ అన్ని లీలల్లో కంటే కూడా చైతన్య చరితామృతంలో ఏం రాశారంటే, ఈ నరలీల చాలా 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 శ్రేష్టమైంది. అంటే నరరూపంలో వచ్చి చేసే లీల. ఎందుకు అలా అంటున్నారు? ఇప్పుడు ఉదాహరణకి నారాయణుడు ఉన్నాడు, నారాయణుడు దగ్గర యశోదమ్మ వచ్చి కర్ర తీసుకొని, ఇంటికి వస్తావా రావా నువ్వు, సమయం అయింది భోజనానికి అంటుందా? అనలేదు. లక్ష్మీదేవి అఫీషియల్గా భార్యలాగా ఉండాల్సింది అంతే అక్కడ. ఎప్పుడైతే ఇప్పుడు ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఫంక్షన్లోకి వచ్చినప్పుడు వాళ్ళ భార్య కూడా వస్తుంది. ఇంట్లో వ్యవహరించినంతగా వ్యవహరించలేదు. అక్కడ ఆయన చెప్తాడు మా భార్య అని, ఆమె చెప్తే మా భర్త అని, కానీ ఒక పరిధి ఉంటుంది అంతే. ఇక ఇంట్లో వ్యవహరించినట్టు వ్యవహరించలేరు. అదే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎస్పీ సిగ్నల్ అవి అవన్నీ పక్కన పడేస్తాడు. చాలా సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. అదే యశోదమ్మ కృష్ణుని పట్టుకొని గోలోకంలో కృష్ణలీలలో భయపెడుతుంది, కర్ర తీసుకొని వెంటాడుతుంది, పరిగెత్తిస్తుంది, నువ్వు మట్టి తినొచ్చి నోటి తెరువు అని. అదే నారాయణ దగ్గరికి వెళ్ళి అనగలుగుతావా? అనలేవు. అంటే ఇక్కడ లీలలు నారాయణ నరసింహస్వామి లీలే, నరసింహస్వామిది కూడా లీలే, కృష్ణుడు మన్ను తినేది లీలనే. కానీ ఇక్కడ సన్నిహితత్వం చాలా గాఢంగా ఉంటుంది. అది ఇక్కడ నరలీల అంటే ద్విభుజ రూపం, రెండు చేతులు రెండు భుజాలతో ఉన్న రూపము ద్విభుజ లీల. ద్విభుజ రూపంలో చేసే లీల చాలా గాఢంగా ఉంటుంది. ఈ ద్విభుజ రూపంలో చేసే లీలలు కూడా రెండు రకాలు. ఒకటి మర్యాద లీలా పురుషోత్తం, మర్యాద పురుషోత్తం. ఈ ఇంకొకటి నా ఈ ద్విభుజ రూపంలో వచ్చేటువంటి ఆ రూపాన్ని ఏమంటారు అంటే పురుషోత్తమ అంటారు. సాధారణంగా పురుష అంటే ఇక్కడ ఉన్నటువంటి మానవులు. ఎందుకు పురుషోత్తమ అంటున్నారు? పురుషులలో ఉత్తముడు. ఎందుకు? నరుడిగా లీల చేస్తున్నాడు కాబట్టి పురుషులలో ఉత్తముడు. నరోత్తమ పురుషోత్తమ. ఇప్పుడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో చెప్తాడు, వేదాలన్నింటిలో కూడా తెలుసుకోదగ్గ అన్ని కీర్తిస్తున్నాయి నన్ను పురుషోత్తముడు అని. ఎవరికి చెప్తున్నాడు? ఈ భౌతిక ప్రపంచంలో మనకు చెప్తున్నాడు కృష్ణుడు. ఏ కృష్ణుడు? గోలోకం కృష్ణుడు చెప్తున్నాడు. త్రిభుజ రూపంలో ఉన్న కృష్ణుడు 11వ అధ్యాయంలో చూడొచ్చు, విరాట్ రూపం చూసి భయపడిపోయాడు అర్జునుడు. తర్వాత చతుర్భుజ రూపం, తర్వాత ద్విభుజ రూపం. కృష్ణ అర్జున నా రూపం, ఈ రూపం ఏది? ద్విభుజ రూపం చూడడానికి దేవతలు సదా ఆరాటపడుతుంటారు. అది దాని నుంచి అర్థమైంది, కృష్ణస్తు స్వయం భగవాన్, స్వయం భగవాన్ ఆది పురుషుడు, గోవిందుడు, ద్విభుజ రూపుడు. ఈ సమాచారం వైకుంఠంలో కూడా దొరకదు. కాబట్టి లీలల్లో నరలీల చాలా శ్రేష్టం. ఈ నరలీలల్లో కూడా తన రెండు చూపించాడు. ఒకటి నియమాలు పాటించేది ఒక లీల. శ్రీరామచంద్రుడు చూడండి లీలలు, అది కూడా లీలే. కానీ శ్రీరామచంద్రుడి లీల కృష్ణచంద్రుడి లీల చాలా వ్యత్యాసం ఉంటుంది. శ్రీరామచంద్రుడు ఏంటి? మర్యాద పురుషోత్తం, పురుషోత్తమే ఆయన కూడా. కృష్ణుడు పురుషోత్తముడే. ఆ పురుషోత్తముడు ఏంటి? మర్యాద, సమాజంలో ఎలా నియమాలు పాటించాలి, కుటుంబ నియమాలు ఏంటివి, అవన్నీ పాటించే విధంగా ఇలా ఉండాలని. అయితే ఈ నరలీల మిగతా లీలల కంటే కూడా ఎందుకు ఉన్నతమైందంటే, శ్రీరామచంద్రుడి లీల చదవడము, వినడము, స్మరించడం చేస్తే హృదయము చాలా ద్రవించిపోతూ ఉంటుంది. భగవంతుడి పట్ల గాఢమైన ఆసక్తి, చింతన, అయ్యో శ్రీరామచంద్రుడికి ఇలా అయిందా అలా అయిందా అనే హృదయం చాలా ఆకర్షించబడుతూ ఉంటుంది. ఇది నరలీలలో ఉన్నటువంటి ప్రత్యేకత. మిగతా వామన లీల, వరాహ లీల వాటితో పోల్చుకుంటే కూడా ఈ శ్రీరామచంద్రుడి లీల అంటే మిగతా లీలల్లో కంటే కూడా సన్నిహితంగా వచ్చే అవకాశం ఉందా లేదా? చైతన్యం లేదు. ఇంకా కృష్ణుడి లీలకు వస్తే, ఇప్పుడు శ్రీరామచంద్రుడి లీల అంత సన్నిహితంగా వస్తే కృష్ణుడు ఏం చేశాడు? శ్రీరామచంద్రుడు చూడండి, ఇప్పుడు సాంగత్యం, శ్రీరామచంద్రుడు యువరాజు రాజకుటుంబంలో వచ్చాడు, అడవికి వెళ్ళాడు, అది లీల. అడవికి వెళ్ళి భక్తులకు సాంగత్యం ఇచ్చాడు. అక్కడ అడవిలో ఎవరున్నారు? ఋషులు సాధువులు అడవుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి సాంగత్యం ఇచ్చాడు వెళ్ళి. ఆయన అంతఃపురంలో రాజభవనంలో కూర్చుంటే వాళ్ళు రాగలుగుతారా? అడవిలో పొందినంత సాంగత్యం పొందగలరా? పొందలేరు. కాబట్టి శ్రీరామచంద్రుడు తన భక్తులకు సాంగత్యం ఇవ్వడానికి అడవిలోకి వెళ్ళి వాళ్ళతో స్వేచ్ఛ. అయినప్పటికీ కూడా వాళ్ళకు తెలుసు సాధువులకి ఏంటి, ఈయన యువరాజు అని తెలుసు, రాజు అని తెలుసు. ఎందుకు? చేతిలో అది పట్టుకొని ఉన్నాడు బాణం. అది ఈయన దశరథ మహారాజు పుత్రుడు. దశరథ మహారాజు రాజు, ఆయన పుత్రుడు ఈయన రాజు, కాబోయే రాజు ఏదో ఒక్క రోజుల్లో తప్పిపోయి ఇలా వచ్చాడు అనేసి అదైతే ఉంది వాళ్ళకి. కానీ కృష్ణచంద్రుడి దగ్గరికి వచ్చేసరికి లీలా పురుషోత్తం. కృష్ణుడు భగవంతుడు చూడండి, భక్తులకు సంగతి ఇవ్వాలి అని ఆయన దిగొస్తున్నాడు. కానీ భక్తులు మనం భక్తుడు జీవుడే, తన స్థితిలో తను ఉంటాడు. నువ్వు సీఎంతో సహవాసం చేయాలంటే నువ్వు సీఎం కాగలవా? కాలేవు. కానీ అదే ముఖ్యమంత్రి నీ దగ్గరికి మీ ఇంటికే వస్తే సహవాసం చేయడానికి అసాధ్యమవుతుందా కాదా? ఇది కృష్ణుడు చేసేది. నరలీలలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఇంకా కృష్ణలీలలో ఉన్నటువంటిది చాలా సన్నిహితం. ఇప్పుడు ద్వారకలో కూడా ద్విభుజ రూపమే, అయోధ్యలో ద్విభుజ రూపమే. అయితే ద్వారకలో కొన్నిసార్లు చతుర్భుజం కూడా ప్రకటన చేస్తాడు కృష్ణుడు, కొన్నిసార్లు ద్విభుజ రూపం. అయితే ఈ అయోధ్యలో కానీ ద్వారకలో కానీ స్నేహం, వాత్సల్యం, తర్వాత మాధుర్యం ఇవి స్వల్పంగా కనిపిస్తాయి, పరిపూర్ణంగా ప్రకటం కావు అక్కడ. అయోధ్యలో కూడా ఉంది స్నేహం, స్వల్పంగా ఉంటుంది, వాత్సల్యం ఉంది, కానీ బృందావనంలో ప్రకటమైనంత ప్రకటం కాదు అక్కడ. బృందావనంలో పూర్తిగా వికసిస్తుంది. అదే కృష్ణచంద్రుడు ఇచ్చేటువంటి అవకాశం. శ్రీరామచంద్రుణ్ణి హనుమంతుడు ఒక్కసారి అడిగాడు, ఒక్కసారి ఆలింగనం చేసుకుంటాను నిన్ను అని. స్నేహితుడు స్నేహితుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఈ గోపబాలరు అడుగుతారా? అడిగేది ఏం లేదు. అంటే పూర్తిగా వికసించింది ఇక్కడ. అది వైకుంఠంలో ఉంటుందా స్నేహం? ఉండదు. అయితే ద్వారకా అయోధ్య వైకుంఠ లోకాల కింద పరిగణించబడతాయి. చతుర్భుజ నారాయణుడి దగ్గర నువ్వు వెళ్ళి స్నేహం చేయాలంటే కుదరదు. అక్కడ శాంతరసం, ఇంకొకటి సఖ్యం, దాస్యరసం ఇవి ఉంటాయి. సో ద్వారకా అయోధ్యలో కొంచెము సాధ్యమవుతుంది. ఇంకొంచెం పైకి వెళ్తే కృష్ణచంద్ర. స్నేహం, సఖ్యం, వాత్సల్యం, మాధుర్యం. అక్కడ భగవంతుడే భక్తులకు దగ్గర అవుతున్నారు. భక్తులు నేను ఎదుగుతున్నాను కృష్ణుడి స్థాయికి అనేది లేదు. అక్కడ భగవంతుడే భక్తులతో సంగతం చేయడానికి వస్తున్నాడు. ఇది అంటే ఇది ఈ భగవంతుడు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎందుకు దేవకీ గర్భంలో ప్రకటం కావాలనే దానికి ఈ వివరణ. ధర్మ సంస్థాపనకు వచ్చినప్పుడు నరసింహస్వామిలాగా వచ్చి చంపేయచ్చు కదా అందరినీ. అట్లా కూడా ధర్మ సంస్థాపన అవుతుంది కదా, కాదా? సంశయం. శక్తి లేదు నరసింహస్వామి రూపంలో, ఆయనలో శక్తి లేదా? మనం వినేదంత శక్తి లేదా? ఇంకా ఉపవాసం ఉన్నట్టున్నారు నిన్నటి నుంచి. అట్లే చేయగలడు కదా. కానీ భగవంతుడు భక్తులకి సన్నిహిత సాంగత్యం ఇవ్వాలంటే నరసింహస్వామి రూపంలో వస్తే ఎంతమంది వెళ్ళగలుగుతారు దగ్గరికి? గోపబాలుడు వెళ్ళినట్టు, యశోదమ్మ కర్ర పట్టుకొని వెళ్ళినట్టు. యశోదమ్మ కర్ర పట్టుకొని వెళ్తుంది నరసింహస్వామి దగ్గరికి, ఒక్క గర్జన చేస్తే. లక్ష్మీదేవికి సంశయం అయితే నా భర్తే ఆయన అయి ఉండొచ్చా, నా భర్తే కాదేమో భయం వేసింది ఆమెకు, నా పాతివ్రత్యం ఎక్కడ పోతుందో అనేసి ఆమెకే. యశోదమ్మ చాలా అమాయకురాలు, ఏమీ తెలియదు, అబ్బమ శుభం తెలియదు. ఆమె ఆ సింహ గర్జన ఒక్కడి ఉంటే ఎగిరి అక్కడ పడుతుంది వెళ్ళిపోయి. అదే కృష్ణుని అట్లా ఎత్తుకుంటుంది నరసింహస్వామిని. అందుకే భగవంతుడి అవతారణ కృష్ణుడే. నేను చెప్పాను కదా కృష్ణుడు అవతారి, కానీ అవతారణ అవతారాల్లో లెక్క పెట్టబడింది. ఎందుకంటే ఇందుకే మన కోసం దిగి వస్తాడు. అంత సన్నిహిత సాంగత్యం మనతో చేయడం కోసం భగవంతుడు వస్తాడు. అది చాలా విశేషమైన కృప భగవంతుడు మన పట్ల చూపించేది. అది అందు గురించి దేవకీ గర్భంలో ప్రకటమయ్యాడు. లేకుంటే నరసింహస్వామిగా వచ్చేసి ఇంకొక చతుర్భుజ అవతారంలో వచ్చేసి కంసుడిని వాళ్ళని వీళ్ళని క్షణంలో అట్లా చంపేసి వెళ్ళిపోయిండొచ్చు. నరసింహస్వామి ఎక్కువసేపు లేడు కదా వచ్చిన తర్వాత. అలా చేసి ఉండొచ్చు, ధర్మ సంస్థాపన అవుతుంది, దుష్ట శిక్షణ అవుతుంది ఆ విధంగా కూడా. కానీ ఇక్కడ మనకు సాంగత్యం, భక్తులకు సాంగత్యం ఇవ్వడానికి, మనలాంటి అసురుల్ని భక్తులుగా చేయడానికి మనలో ఉన్న అసురత్వాన్ని చంపడం కోసం భగవంతుడు ప్రకటమయ్యాడు. అది ఇక్కడ బృందావన లీల. కాబట్టి ఇక్కడ దేవకి గర్భంలో సాధారణ బాలుడిలాగా జన్మ తీసుకోవలసిన సన్నివేశం ఏర్పడింది. ఎందుకు, నరలీల అన్నిటికైనా శ్రేష్టం కాబట్టి నరులలో ఒకటిగా ఉండాలి. ఇప్పుడు చతుర్భుజంతో వచ్చిన నారాయణుడితో, ద్విభుజం ఈ చిన్న కృష్ణుడితో వ్యవహరించినంతగా వ్యవహరిస్తారా? ఎవరి వల్ల కాదు అది. కాబట్టి భక్తులకు అంత గొప్ప అవకాశం, నాతో ఇంత సంబంధం, ఇంత దగ్గర సంబంధం ఏర్పరచుకోవచ్చు అని చూపెట్టడం కోసం కృష్ణుడు దేవకి గర్భంలో ప్రకటం కావడం, యశోదమ్మ గర్భం నుంచి ప్రకటమైనట్లు ఇవి లీలలు చేశాడు. అయితే ఇప్పుడు ఏంటి, ఇది ధర్మం. ధర్మంలో అత్యున్నత ధర్మం ఏం చెప్పాం? నిత్య ధర్మం ఏంటని చెప్పాం? నిత్య ధర్మం భగవంతుని ప్రేమించడం. ఆ ప్రేమకు అవకాశం ఇస్తున్నాడు కృష్ణలీలలో, ప్రేమ యొక్క పరాకాష్ఠ చూపిస్తున్నాడు. ధర్మమా కాదా అది? ధర్మ సంస్థాపన అది ప్రాథమిక అంశం. ఏంటి ధర్మ సంస్థాపనలో? ప్రశాంతంగా ఉంటావు, కానీ నీది వాస్తవమైన ధర్మం ఏంటి? ప్రేమ, ఆనందం, అది ఇక్కడ మనకి ఇచ్చేది. అందుకు నరలీల కాబట్టి దేవకి మత గర్భంలో రావాల్సి. మరి ఎలా ప్రవేశించాడు? మైత్రి సుఖం ద్వారానా? కాదు, దేవకి వసుదేవులు ఇద్దరు ఇచ్చేయను. ఇంత ఇంతలావు గొలుసులు వేసేసాడు అతనికి. వాళ్ళు కలిసేది ఎప్పుడు? శారీరకం కాదు, సాధ్యం కాదు. భగవంతుడు ప్రకటమయ్యాడు. ఇది ధర్మం గురించి. మరి కలిపురుషుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పూర్తి అధర్మాన్ని నెలకొల్పుతున్నాడు. దేవుడు లేడు, నామమాత్ర ధర్మాలు కూడా దేవుడు అంటే ఎవరో తెలియదు. ఈరోజు హిందూ హిందూ అని మిసాలు తిప్పుకుంటారు, దేవుడు ఎవరు అంటే చెప్పలేడు. అడిగి చూడండి, కావాలంటేనే హిందూ అని గర్వించు అని స్టిక్కర్ వేసుకొని ఉంటాడు, మూతి మీద కూడా పెట్టుకొని తిరుగుతుంటారు, మన హిందూలం కదా అని. దేవుడు ఎవరు అంటే చెప్పలేడు. లేదు, భగవంతుడి గురించి జీరో సమాచారం వీళ్ళకి. ఒక కోణంలో చూస్తే ముస్లింలు క్రైస్తవులు బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి నామమాత్ర హిందువుల కన్నా. దేవుడు ఒక్కడే అని చెప్తారు. అంతవరకైనా అందరు దేవుళ్ళు అంటే అర్థమైంది, ఎవరు దేవుడు కాదని అర్థం. ఇక్కడ అందరు ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి యొక్క విశేషం ఏముంది? ఏం లేదు. అక్కడ ప్రధానమంత్రి ఒక్కడు, మిగతా వాళ్ళు తక్కువ అన్నప్పుడు ఆ ప్రధానమంత్రి ఎవరో పేరు తెలియదు అనుకో. అందరు ప్రధానమంత్రులు భారతదేశంలో ఉండేవాళ్ళు అందరు అనే మూర్ఖుడి కన్నా ప్రధానమంత్రి ఒక్కడే అయ్యా, మిగతా అంతా ఆయన కింద అనేవాడు ఎక్కువ కాదా? ఉన్నత జ్ఞానం ఉన్నట్టే. అయితే అతనికన్నా ఎక్కువ ఉన్నత జ్ఞానం ఎవరికి? ఆ ప్రధానమంత్రి ఎవరు పేరు తెలుసుకొని ఉంటాడే సన్నిహిత సంబంధంగా, అతను ఉన్నతమైన వాడు. సో ఈరోజు కలిపురుషుడు ఏం చేశాడు? మొత్తము ఈ నామమాత్ర ధర్మాలు, దేవుడు అంటేనే తెలియదు అట్లాంటి ధర్మాలు అన్నీ పుట్టుకొస్తున్నాయి. నామమాత్ర మతాలు అవి, దేవుడు ప్రసక్తి ఉండదు వాటిల్లో. దేవుడు ఎవరో తెలియదు. మాంసం తినడానికి, మందు తాగడానికి, మైథున సుఖం అనుభవించడానికి ఇవన్నీ బాగా ప్రోత్సహిస్తుంటాయి. కలి చాలా పగడ్బందీగా చేస్తున్నాడు. మనమేం చేయాలి? చైతన్య మహాప్రభు యొక్క సైనికులుగా కలి మీద ఏం చేయాలి? నా చెప్పం నేను చేసుకుంటా, నా నియమాలు నేను పాటిస్తున్నా, మా ఇంట్లో నేను నైవేద్యం పెట్టుకుని తింటా, ప్రసాదం దొరుకుతుంది, ఏదో సేవ చేశాను అయిపోయింది, అంతేనా? కలి మీద దాటి జరుగుతుందా? ఏం చేయాలి? సైన్యం కావాలి, ఆర్మీ, చైతన్య ఆర్మీ. ఏం చదువుతున్నాడంటే సిఏ అని. ఏమంటే కాన్షియస్నెస్ అడ్వాన్స్మెంట్ కోర్స్ అని. బయట సిఏ అంటే అందరూ అప్పుడు భాగవతం తీసుకున్నాడంట. సిఏ చదువుతున్నావా నువ్వు? సరే తీసుకున్నా. అవును, సిఏనే. ఎక్కడ పనిచేస్తున్నావు అంటే చైతన్య ఆర్మీలో పనిచేస్తున్నాను. ఆర్మీలో పనిచేస్తున్నాను నేను అని. ఏం ఆర్మీ? చైతన్య ఆర్మీ అని. కాబట్టి కలిపురుషుడు తన పాటికి తను చేస్తున్నాడు. మనం ఏం చేయాలి? మన పాటికి మనం జపం చేసుకొని నైవేద్యం పెట్టుకుని తిని కూర్చోవాలి, అంతే కదా? బాగుంది కదా? కాదు, ప్రభుపాద అలా అనుకుంటే బృందావనంలో కూర్చొని ఉండొచ్చు. బృందావనంలో కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థలం. రూపగోస్వామి, రఘునాథదాస గోస్వామి సమాధులు వాళ్ళు కలిసి చర్చించినటువంటి స్థలం. రూపగోస్వామి సమాధి మందిరాన్ని క్షణక్షణము దర్శించుకుంటూ అక్కడ అంత ఉన్నతమైన స్థలంలో ఉన్నారు. కానీ వదిలేసారు అది కూడా ఎవరి కోసం? కలి మీద యుద్ధం ప్రకటించారు. కలికి ఏదైతే సెంటర్ పాయింట్ ఏదైతే కేంద్ర బిందువో అక్కడికే వెళ్ళి బాంబులు నాటాడు. దూరం నుంచి వేయలేదు. కలి యొక్క బెడ్రూమ్లోకే వెళ్ళాడు. కలిపురుషుడు బెడ్రూమ్లోకే వెళ్ళి యుద్ధం ప్రకటించాడు ప్రభుపాద. ఎలాంటి స్థలంలో మొదలుపెట్టారు ఇస్కాన్? కలిపురుషుడు పూర్తిగా 3 పువ్వులు 6,000 కాయలుగా వర్ధిల్లే చోటకి వెళ్ళి 4 నియమాలు పెట్టేశాడు. రే బోరిస్ ప్రభుపాద ఎంత త్యాగం చేశారు మన కోసం. మనం ఏం చేయాలి? ప్రభుపాదను అనుసరించే వాళ్ళుగా మనం కూడా ప్రచారం తీవ్రంగా చేయాలి. పుస్తకాలు, నామ సంకీర్తన, భజన కీర్తన ఇవి ఎక్కువ 10 మందికి బయట ఎక్కువ చేయి. ఆర్మీ ఎక్కడుంటుంది? ఆర్మీ ఏం చేస్తారు? ఆర్మీలో కొత్తగా సైనికుడికి ఏం చేస్తారు? కొత్తగా ఉద్యోగం వచ్చిన సైనికుడికి శిక్షణ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? తుపాకీ, బాంబులు, బెల్ట్ అన్నీ కడతారు, బాంబులు ఇస్తారు, తుపాకీ ఇస్తారు, చెల్లో బయటకు వెళ్ళింది. కానీ మనది కూడా అదే ఆర్మీ. ముఖ్యంగా యవ్వనంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? బాంబులు తగిలించుకోవాలి, రైఫిల్ పెట్టుకోవాలి చేతిలో, జపమాల ఉండాలి చేతిలో, పుస్తకాలు ఉండాలి, బాంబులు బెల్ట్ ఉండాలి. అందరు చేయాలి. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వాళ్ళు బాగా ఉత్సాహం ఉంటుంది, ఉరకలు వేసే ఉత్సాహం. ఆ ఉత్సాహాన్ని ఏం చేయాలి? కలిపురుషుడి మీద చేయలేదు అనుకో ఏమవుతుంది? కలిపురుషుడు సైనికులు ఎక్కువైపోయి ఒకరోజు నువ్వు ఒక్కడివే అయిపోతావు. వచ్చి నిన్ను స్వాహా కండ పీల్చుకుంది, నంచుకొని తింటారు. కాబట్టి అప్పటి వరకు ఎదురు చూసేదానికన్నా ఇంగ్లీష్లో ఏమంటారు, డిఫెన్స్ ఈజ్ ద బెస్ట్ మెజర్ ఏదంటారు. డిఫెన్స్ ఈజ్ ద నివారణ చర్య కన్నా కూడా అదేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ కలిపురుషుడు సైన్యం ఎక్కువైపోయి మన మీద దాడి చేసేటప్పుడు అప్పుడు చూసుకుందాం లేదా దానికన్నా ముందే మనమే దాడి చేస్తే ఆ కలిపురుషుడు సైనికులే రాకుండా ఉంటారు. నా పాటికి నేను సురక్షితంగా ఉన్నాను సార్ కాదు. ప్రభుపాద సురక్షితంగా ఉండేవారు. వెళ్ళారు, వృందావనం వదిలేసి అక్కడికి వెళ్ళారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? కొంచెం త్యాగం చేయాలి. ఏం త్యాగం చేస్తున్నాం? కష్టాన్ని త్యాగం చేయాలి. కొంచెం కష్టపడాలి భగవంతుడి కోసం, పుస్తకాల కోసం. ప్రభుపాద ఇంత త్యాగం చేస్తే నేను కొంచెమన్నా చేయలేనా? నా కోసం ఇంత చేస్తే నేను కొంచెమన్నా ప్రభుపాద కోసం చేయలేను. బట్ బయట ఏం చెప్తారు? యవ్వనం ఐస్ క్రీమ్ లాంటిది, కరిగిపోతే చేతికి రాదంటారు. వాళ్ళు భౌతిక దృష్టితో చెప్తారు, మైథున సుఖం ఇప్పుడే అనుభవించిన తర్వాత అనుభవించలేవని. కానీ మనం దాన్ని ఆధ్యాత్మికంగా అనుభవించుకోవాలి. ఇప్పుడు బాగా ప్రచారం చేయగలిగేటువంటి యవ్వనం ఉంది. ఇప్పుడు కన్నా నువ్వు కొంచెము అలసత్వం చూపించావు అనుకో, తర్వాత నీకు వృద్ధాప్యంలో ఏం చేయలేవు, ఉత్సాహం అంతా కోల్పోతావు. కాబట్టి ఇప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడే 35 దాటిందంటే ఇంకా సూర్యుడు దిగుముఖమే పట్టేది. కాబట్టి ఈ లోపలన ఏం చేయాలి? ఏం చేయాలి? చైతన్య ఆర్మీలో చేరనైతే చేరాము, బయటికి వెళ్ళాలి, శిక్షణ తీసుకోవాలి, బయటికి వెళ్ళాలి. బాంబులు, అటం బాంబులు, టైం బాంబులు నాటి రావాలి అక్కడక్కడ. వాటి సమయము చైతన్య మహాప్రభు ఫిక్స్ చేస్తారు. టైం ఏ టైంలో పేలాలి అదనేది. బాంబులు వేసి వచ్చేది సైన్యం పని, అది పేలేది కెప్టెన్ వాళ్ళు చూసుకుంటారు. కెప్టెన్ పైన చైతన్య మహాప్రభు, ప్రభుపాద ఆచార్యులు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళే టైం ఫిక్స్ చేస్తారు, ఈ టైంకి ఇది పేలుతుంది. మనం వచ్చి ఎన్ని చోట్ల బాంబులు వేసామా పెట్టి వచ్చామని రిపోర్ట్ ఇవ్వాలి అంతే. చేయాలి. 125 సెట్లు కాదు, 1250 కావాలి వాస్తవానికి. 125, ఇంతమంది ఉన్నారు, మిగతా ఒక్కడే 20 ఇవ్వగలుగుతాడు రోజుకి. మారుతి చూడు, ఐదు ఇవ్వలే, ఐదు సెట్లు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ.